విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
కూర్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు ఇంద్రజ్యుమురుడికి తనని పొందడానికి కావలసిన విశేషాలు, ఈ సృష్టిలో మానవుడై జన్మించిన తర్వాత వాడు సంఘంలో శాస్త్రోక్తమైన కార్యక్రమాలు ఎలా నిర్వర్తించాలో దానికి సంబంధించిన ఒక ప్రాచీన ఇతిహాసాన్ని చెప్పాడు. స్వయంభవమునుగు కాలంలో అగ్నిహోత్ర పండితుడొకడు చేజేతులారా వేదశాస్త్ర విహిత కర్మలను విడిచిపెట్టి తద్వారా ఒక ప్రేతమైపోయాడు. ఆ ప్రేతానికి ఏ కర్మలు చేసినా విముక్తి కలగడంలా. అప్పుడు నారద మహర్షి అతని పుత్రులకి కనిపించి భగవన్నామ సంకీర్తన, ఇంటికొచ్చిన మహాత్ముల యొక్క పాద ధూళిని సేకరించమని, తరువాత పవిత్రమైన కథలు వినమని, మహానుభావులందరికీ భోజనాదులు పెట్టమని, ఈ వ్రతాలు చేయమని చెప్పాడు. వాళ్ళు ఆనాటి నుంచి నారదుడు చెప్పిన రీతిగానే పవిత్రమైన భగవద్ భక్తుల యొక్క పాదసేవా కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ తండ్రి చేసిన పొరపాటంతా వాడు దిద్దుకుంటూ ఊళ్ళో ఎవరైనా బ్రాహ్మణోత్తములు భోజనానికి పిలిస్తే వెళ్లడం, వ్రతాలు జరిగితే ప్రసాదాదులు సేకరించడం, తాము కూడా భక్తి శ్రద్ధలతో తండ్రికి పితృ కార్యక్రమాలు చేయడం చేశారట. ఇదే కాకుండా ఊళ్ళోకి ఎవడైనా హరిభక్తుడు వస్తే చాలు, హరిభక్తుని కనినంతన హరియే ఎతడటంతు అంతరమందు పరిపరి విధముల నిత్యం పరిమురి విడనాడి అతని. హరిభక్తుడు వచ్చాడు అంటే వాడే హరి, హరికి హరిభక్తుడికి తేడా లేదు. అది మనం చేయవలసిన విధానం. విష్ణువుకి విష్ణు భక్తుడికి మధ్యలో భేదం పాటించకూడదు. అందువల్ల వచ్చిన హరిభక్తుడు సాక్షాత్తు శ్రీహరి అని భావించి అతని పాదాలకి నమస్కరించి ఆ భక్తుడు అరికాలి కింద ఉండే దుమ్ము సేకరించి దాచి ఒక రజత పాత్రలో ఆ భగవద్భక్తుడి యొక్క కాళ్లు కడిగి అతనికి భోజనాదులు పెట్టి పుష్పాలు మాలలివ్వడం, వారిని అర్చించడం చేశారు. ఏ ఏ భక్తులు ఇస్తే ఆ భక్తులల్లా వాళ్ళు గౌరవించారు. ఇలా ఎంతకాలం చేశారు? ఒక సంవత్సర కాలం ఈ వ్రతం చేశారట వాడు. హరిభక్తులను ఆరాధించే కార్యక్రమం ఏడాది పాటు చేశారు. భగవత్ పరీక్ష సంవత్సరం పూర్తయిపోతే వాళ్ళు అనుకున్న నియమం ప్రకారంగా ఆ పాత ధూళి తీసుకెళ్లి తండ్రి మీద తల్లి వాడికి విముక్తి కలిగించవచ్చు. నారదుడు వస్తానన్నాడు సంవత్సరం అయ్యాక. ఇంకా వారం రోజులలో సంవత్సర కాలం పూర్తవుతుంది అనగా ఆ ఊరికి ఒక్క హరిభక్తుడు కూడా రాలేదట. ఇన్ని రోజులు హరిభక్తులు వచ్చారు కానీ చివరి వారం రోజుల్లో పరీక్ష ఆయనకి భక్తుల దర్శనం కాలేదు. ఎవడో ఒక భక్తుడు కనిపించాలి, వాడి పాదాల కింద ఉండే దుమ్ము మనం తీసుకోవాలి, అంతవరకు మనం భోంచెయ్యొద్దు, మన వ్రతం పూర్తి కాదు అని భావించారు ఈ అగ్నిహోత్రుడి పుత్రుడు. ఎక్కడ ఊళ్ళోకి హరిభక్తుడు రావడంలా. ఏమిటి సంవత్సర వ్రతం అంతా ఈ వారం రోజుల్లో భగ్నం అయిపోతుందా అని బెంగ కలిగింది వాడికి. ఏ లోపం ఉన్నదో ఈ తండ్రికి, పాపం ఇబ్బంది వచ్చేస్తుందని భయపడి ప్రతి వాళ్ళని ఊళ్ళోకి ఎవరైనా హరిభక్తులు వచ్చారా అని అడుగుతూ ఉంటే ఒకడన్నట్టెవరు, ఊరవతల ఒక తోట ఉంది, ఆ తోటలో ఒక ముసలాయన హరిభక్తుడు ఉన్నాడు, కొంచెం ముసలాయన నడవలేకపోతున్నాడు, అక్కడ ఉన్నాడు, ఊళ్ళోకి రాలేక అక్కడ ఉన్నాడని చెప్పగానే వెంటనే వీళ్ళు వేగంగా బయలుదేరి తోట దగ్గరికి వెళ్ళారట. ఊరి ప్రారంభంలో మొగలలో ఉన్నది ఆ తోట. ఆ తోటలో ఒక మర్రి చెట్టు శాఖోక శాఖలతో ఉంది, ఓడలు దిగి ఉంది. ఆ ఓడలు దిగిన మర్రి చెట్టు కింద ఒక పండు ముసలాయన ఉన్నాడు, నల్లగా ఉన్నాడు మనిషి, ఒడిలిపోయి ఉన్నాడు, తెల్లని జుట్టుతో ఉన్నాడు, మంచి పట్టినామాలు గట్టిగా పెట్టాడు, హరి వాసుదేవ అని వణుకుతున్నాడు. కొంతమంది గొంతు వణుకుతుంది మరి వార్ధక్యం వల్ల, అలా ఆయన కూడా వణుకుతున్నాడు. వీళ్ళు వెళ్ళి ఆయనకు నమస్కరించి, భక్తులెవరు మా ఇంటికి రావడం లేదని వెంగెట్టుకున్నాం, మా భాగ్యం వల్ల మీరు అడుగు పెట్టారు, మా ఇంటికి వేంచేయండి. నా ఇంటికి వేంచేయుము నీ యంఖిరి సరోజరేణు నిగరము శోకం, మా ఇల్లు పవిత్రి ఆ పద్మాల్లో ఉండే పుప్పుడితో సమానం, ఆ ధూళి మా ఇంట్లో పడితే మా ఇల్లు పవిత్రమవుతుంది, ఓ మహాభక్తుడా రమ్మంటే ఆయన అన్నాడు వస్తాను కాని ఒక నియమం ఉన్నది రా. ఏ ఇంటిలోకి అడుగు పెడితే ఆ ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళు నేను ఏ వస్తువు అడిగితే ఆ వస్తువు ఇవ్వాలి, ఈ వారం రోజులు మీ ఇంట్లో ఉంటాను, నేను ఏ అడిగినా అర్ధరాత్రి అపరాత్రి లేపినా విసుక్కోకుండా చికాకు పడకుండా ఇవ్వాలి, ఏం చెబితే చెయ్యాలి, అందుకు మీకు ఇష్టమైతే నేను వస్తా, నా మీద రవ్వంత చిరాకు పడ్డారా చెప్పించిపోతాను నా దారిని అన్నట్టు. హరిభక్తులు రావడం కంటే వేరేముంది మాకు కావలసింది, మీరు ఏం అడిగినా చేస్తాం వస్తామన్నారు, తీసుకెడతామన్నారు వాళ్ళు. సరే ఆ హరిభక్తుడిని తీసుకెళ్లారండి. ఆ పాదాల కింద ఉంటే దుమ్ము తీసి కుండలో వేసుకుని ఆ తర్వాత కాళ్ళు కడగబోతూ ఉంటే చచ్చ కాళ్ళు ఇలాగ నీళ్లతో కడుగుతారా అని కాలేది తండ్రి వాళ్ళని గడేయాలని. ఒట్టి నీళ్లతో కడిగితే నా పాదాలు పాడైపోతాయి, పాలు పట్టుకొచ్చి కడగండి అన్నట్ట. మళ్ళీ ఈశ్వరవారి పరిగెత్తికెళ్ళి ఆవు పాలు బితుక్కొచ్చి కాళ్ళు కడిగారు. ఈ కడిగిన ఆవు పాలు నేల మీద పడిపోయినాయిగా, ఇవి తీర్థం కింద తాగండి అన్నాడు ఆయన. ఆయన ఏం చెప్పినా చెయ్యాల్సింది, లేకపోతే వెళ్ళిపోతానంటాడు, చెప్పిస్తానంటాడు, తీర్థంగా తాగారు. లోపలికి వెళ్ళిన తర్వాత అర్చనకి సామగ్రి పట్టండి అన్నట్ట పట్టుకొచ్చారు. ఈ సామగ్రి కాదు, పీట మీద వేసుకోవడానికి చీర కావాలన్నట్ట, కొత్త చీర పట్టుకొస్తా ఉన్నారు వాళ్ళు. చీర కొత్త చీర కాదు, మీ ఆడవాళ్ళు కట్టుకున్న చీర పట్టుకొచ్చి ఇవ్వనండి. సరే పాపం వాళ్ళు ఆ కట్టుకున్న చీర ఇచ్చేసారట. ఈ విధంగా ఆయన అనుక్షణం వాళ్ళని ఆ రోజంతా ఏడిపించాడు. రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఆరవ రోజు వచ్చేసరికి చావుదెబ్బలు కొట్టేసేవాట. కోపం వచ్చి చేతిలో గరిటంటే గరిటెట్టు నెత్తి మీద సమయంలో కొట్టేవాట. గరిటంటే అప్పటికి మళ్ళీ ఇప్పటికి మళ్ళీ గరిట్లు కాదు, ఆ రోజుల్లో ఇలాంటి ఇత్తడి గరిట్లుండేవి. ఈ గంట లాంటి ఇత్తడి గరిట పెట్టి టెంగ నెత్తి మీద కొడితే ఆ దెబ్బ కూడా తిన్నారు వాళ్ళు. వాళ్ళ కర్మయోగం అది. అలా బొప్పిలు దెబ్బలు తిన్న తర్వాత 7వ రోజు వచ్చింది. ఈ రోజు గండం గడిస్తే ఇక వాళ్ళకి వ్రతం సమాప్తం అవుతుంది. ఉదయమే పిలిచాడు ఆయన, ఈరోజు గుండిగతో పాయసం చెయ్యండి అన్నాడట. సరే గుండిగతోటి పాయసం వండారు. పాయసం అంటే మామూలు పాయసం కాదు, అది మంచి పాలతో జీడిపప్పు గిసుగుసు గిసుగుసు గట్ర అన్ని వేసి శుభ్రంగా వండారు. ఈ పాయసం భగవంతుడికి నివేదన చేయడానికి పట్టుకొచ్చారట వాళ్ళు. ఇదిగోనండి మీరు అడిగినట్టుగా గుండిగ పాయసం. ఈ పాయసమే నా పరమాత్మునకీను, ఈ పాయసం నేను పరమాత్మకి ఇవ్వడానికి ఉండమల్ల ఇది పట్టుకొచ్చి నా ఒళ్ళంతా పామేయండి అన్నట్ట. గుడ్డికతో తయారు చేసిన పాయసం అంతా నా ఒళ్ళంతా పులమండి అన్నాడు ఆయన. వీడికి ఏమన్నా పిచ్చెక్కిందా, నిజంగా భక్తుడా, లేకపోతే వీడు ఏమిటి అని వీళ్ళకి భయం పట్టుకుంది. ఒక గుండిగడ పాయసం పట్టుకొచ్చి ఒళ్ళంతా పుయ్యమనేసరికి సరే ఇక ఏం చెప్పినా చెయ్యాలి కదా. పూశారు. మీ మొహం తగలయ్య, మడమ దగ్గర మాత్రం కొంచెం పాయసం అంటుకోలేదు అని చెప్పి తూ అని ఉమ్మేట వాడి మీద. వాడు మొహం తృతి చేసుకుని మడమ దగ్గర కూడా శుభ్రంగా పాయసం రాశారు. ఇప్పుడు నా ఒంటి మీద ఉండే ఈ పాయసం అంతా చేత్తో మళ్ళీ తుడిచేసేసి గిన్నెలో వేసుకోండి అన్నట్ట. వేశారు. ఇది మీ ఇంటి లిపది, శుభ్రంగా తినండి పండి అన్నట్ట. అనేసరికి పెద్దవాడు సిద్ధపడ్డాడు కానీ రెండో వాడు కొంచెం కుర్రాడు. వీడి దుంప తెగ వీడు ఒళ్ళంతా రాయించుకున్న ఈ దిక్కుమారిన పాయసం ప్రసాదంగా తినమంటాడు ఏమిటి అని కొంచెం ఆగ్రహించి అన్నయ్య గారికి సోమయ్యాడు. విష్ణు భక్తుల లీలలు ఎలా ఉంటాయి, ఈ భక్తులు ఏమైనా చెబుతారు. ఇంతకాలం పడ్డాం, ఈ కాస్త తండ్రి కోసం పడదాం కానీ అన్నట్ట. కానీ కోడళ్ళు లోపలికి తీసుకెళ్లి ఈ పాయసం తింటే మీకు విడాకులు ఇచ్చేస్తాం అన్నారట. మిమ్మల్ని వదిలి పుట్టేస్తాం అన్నారు భార్యలు. తపేళ్ళు మిమ్మల్ని వదిలేస్తాం అనగానే ఇద్దరు ఒక్క నిమిషం ఆలోచించారు. ఈ పాయసం తినకపోతే సంవత్సర వ్రతం వ్యర్థం, తింటే భార్యలు వదిలేస్తారు, ఈ రెండింటిలో ఏం చేద్దాం. పోతే పోతారు దిక్కుమాల భార్యలు, వాళ్ళకంత ఎక్కువ భార్యలు వస్తారు, వ్రతమే ముఖ్యం అనుకున్నారు. వాళ్ళు చివరికి వచ్చారు. కొంచెం ధైర్యంతులు వాళ్ళు, అందరూ మనకు వల్లే కలిగొల్లలాగా ఉంటారా, బయటికి వెడితే సింహం ఇంట్లోకి వస్తే పిల్లి చాలా మందిట నాకు తెలియదు అనుకోండి. సరే ఈ మహానుభావులు కొంత ధైర్యం చేసి ఏమైనా వ్రతమే ముఖ్యం అనుకుని మీరు ఉంటే ఉండండి ఊడితే ఉండండి మేము తింటున్నామని ఆ ప్రసాదం సేకరించారు. ఇద్దరు ఈ వైష్ణవాచార్యుడు అన్నాడు, మీరు తినడమేంటి, మీ భార్యలు కూడా తినాల్సిందే అన్నట్ట. ఇక్కడ వచ్చింది సమస్య. వెంటనే వీళ్ళిద్దరు వచ్చి దయచేసి తినండి ఇది అని ప్రతిపాదితే వాళ్ళు వినడం లేదట. ఓ భార్యామణులారా, ఈ ప్రసాదం స్వీకరించకపోతే మేము పడిన శ్రమంతా, సంవత్సర కాల శ్రమంతా వ్యర్థమైపోతుంది, తద్వారా మా తండ్రి శాశ్వత ప్రేతం అయిపోతాడు. మీరు ఈ ప్రసాదం తినకపోతే మీ కళ్ళ ఎదురుగుండానే అగ్నిప్రవేశం చేస్తామన్నారట వాడు. అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్త్రీలు ఆ ప్రసాదం సేకరించారు. సేకరించి సేకరించగానే ఎదురుగుండా ఒక అత్యద్భుతమైన దివ్య రూపం ప్రత్యక్షమైపోయింది. యజ్ఞేశుడు యజ్ఞార్థయు యజ్ఞభుజుడు యజ్ఞదాత యజ్ఞ విధాతృండ జ్ఞాన దోరగుండును యజ్ఞభుజుండైన పురుషుడతని దోచన్. ఆ ముసలాడు మాయమైపోయాడు. యజ్ఞానికి అధిపతి, యజ్ఞానికి మూల పురుషుడు, యజ్ఞంలో చదివే మంత్రం, యజ్ఞంలో చదివే తంత్రం, దేశం, కాలం, దేవత, మహాపురుషుడు, యజ్ఞాల్లో వేసే అగ్నిహోత్రంలో వేసేటటువంటి ఆ హవిస్సు సేకరించే పురుషుడు, సమస్తమూతానైన శ్రీమన్నారాయణుడు దివ్యమంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వారు బ్రహ్మానంద భరితులై ఆ ఇద్దరు స్వామికి పరిపరి విధాలుగా చూశారట. కళ్ళు బయళ్ళు గమ్మాయి వాడకి. ఈ మామూలు నేత్రాలతోటి భగవంతుడు మనం చూడలేము, చర్మచక్షువులు అంటారు. ఆయన మహాకాంతి స్వరూపుడు. అటువంటి కాంతి స్వరూపుడైన పరమాత్మని ఈ చర్మచక్షువులతో చూడలేక వాళ్ళు ఏ మహాప్రభు కళ్ళు మాకు పోయాయి అన్నారట. కళ్ళు పోవడం కాదు, మీ చర్మచక్షువులు అంటారు, మానవ నేత్రాలతో చూడలేరు, ఇది దివ్య దృష్టి ఇచ్చాను చూడండి అనగానే అప్పుడు చూశారట. ఆ గోవిందుడు భూమండలం అంతా నిండి ఉన్నాడు, అనంత కోటి సూర్యుల కాంతితో నిండి ఉన్నాడు, అనేక హస్తాలు అనేక పాదాలు అనేక నేత్రాలతో ధగధగాయమానమై జేగీయమానమై వెలుగొందుతున్నాడు. ఒక్కొక్క కిరీటపు కాంతి ఒక్కొక్క సూర్యమండలంలో ఉంది. ఆ పరమాత్ముడి శరీరస్సులు ఎన్నున్నాయో, ఎన్ని కిరీటాలో, ఎన్ని సూర్యుల్లో ఎవరికి అంతు చెక్కదు. అటువంటి ఆ పరమాత్ముడిని చూచి నమస్తే పరమార్థాయ మాయాతీతాయ తే నమః, నమస్తే పరమేశాయ బ్రహ్మణే పరమాత్మనే. ఓ పరమార్థ స్వరూపుడా నీకు నమస్కారం. ఈ సృష్టిలో గొప్ప అర్థం ఏదైనా ఉందంటే అర్థం నువ్వే. ఈ సృష్టికి అర్థం నువ్వు, ఈ సృష్టి మూల విరాట్ నువ్వు. నీవు మాయాతీతుడివి, ఏది మనది కాదు అది మనది అని భావించడమే మాయ అంటే. మాయ అంటే ఏమిటి? ఇది మనది కాదు, మనం ఇక్కడ ఉండమని తెలుసుండి కూడా ఇందులోనే భ్రమిస్తాం. ఈ శరీరం నాది కాదని తెలిసినా ఈ శరీరం నేను, నేను అందంగా ఉన్నాను, అడిదిరిగాను ఇడిదిరిగాను అనుకుని దీన్ని శుభ్రంగా ఓ 100 సార్లు సబ్బులెట్టుతో పొద్దున్నీ సాయంకాలం దాకా దీనికి వెన్నపూస పెట్టి గారెలు పెట్టి మేపుతాం. ఇది మోసం చేస్తుంది మనకు తెలుసు. ఇది పరమ దుర్మార్గురాలు. ఎంత దుర్మార్గురాలు అంటే ఈ శరీరం, అరే ఈ పద్మాకర్ ఇన్ని పిండి వంటలతో పెంచాడని వీడి మీద జాలి చూపించదు, తేడా వస్తే డజన్లు వీడు వదిలేసిపోతుంది, బూడిద అయిపోతుంది, పిడికెడ బూడిద. అది ఈ శరీరం యొక్క లక్షణం. ఇది మనది కాదని తెలిసినా ఈ శరీరం మీదే నిరంతరం వ్యామోహం కలిగి ఉండడమే మాయ. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీ నా భార్య అనుకుంటున్నాడు, ఆవిడ భార్య కాదు, వీడు భర్త కాదు, ఈ జన్మలో వీళ్ళు ఎంతో పూర ఎవరో, ఎప్పుడు ఎవడికి ఎవడు ఏ బంధమో ఎవడూ చెప్పలేడు. అయినా తాత్కాలికంగా ఆలు అని మెడగట్టి దానికి భార్యని కట్టి ఆ భార్యతో పాటు సంతానాన్ని ఇచ్చి శీలను శీల దిగొట్టినట్టుగా భగవంతుడు మనకు అంటగట్టాడు. ఈ తాత్కాలిక శరీరాలు చూచి ఆ కొడుకు కూతురు వీళ్ళ కోసం వీడు సంపాదించడానికి జీవితం అంతా కష్టపడతాడు. అలా సంపాదించి ఇచ్చిన కొడుకు గాని కూతురు గాని తలతో రాదు, ఇల్లాలు రాదు, గొడ్లు రావు, గోదలు రావు, గంట రాదు, వీడి శరీరం రాదు, ఏమీ రాదు. రాదని తెలిసినా దీని మీద మమకారం పోదు, అదే మాయ. కంటికి కనపడిన ఏ రూపము ఇవాళ ఉన్నట్టుగా మరొక క్షణం తర్వాత ఉండదు, అలా ఉండకపోవటమే మాయ. చెట్టు చివరిగా గుర్తుపెట్టుకోండి, మాయ అంటే ఏమిటి? ఈ కంటికి కనిపించే ఏది కూడా ఇప్పుడున్నట్టుగా ఉండదు. మీరే చూడండి, అరక్షణంలో మన ఆయుర్దాయం ఎంత మార్పు వస్తుందో. ఒక గంట క్రితం మనం ఒకరితో మాట్లాడాం, ఇప్పుడు ఆ గంట తర్వాత వాళ్ళు లేడు. నిన్నటి వరకు నేను ఒక మిత్రుడితో కాలక్షేపం చేసిన మిత్రుడు పొద్దున పోయాడని వార్త వచ్చింది. చాలా మందికి ఈ అనుభవం అవుతూనే ఉంటుంది. కాబట్టి అరక్షణంలో ఏమొస్తుందో తెలియదు. కంటి కనిపించిన ఏ వస్తువు శాశ్వతం కాదు, అది అనుక్షణం, మాయమే. మనం కూడా మాయే. ఎంత మాయ అంటే కిందటి సంవత్సరానికి ఎప్పటికీ జుట్టులో రంగులో తేడా రావట్లా, నడకలో తేడా రావడంలా, తిండిలో తేడా రావడంలా, మాటలో తేడా రావడంలా మన శరీరంలోనే మార్పు వస్తుంది. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు టీవీగా సింహంలాగా ఇన్షర్ట్ చేసుకుని తిక్కుమాల బూట్లు వేసుకుని టక్కు టిక్కులు ఆడితే తిరిగి, ఇప్పుడు టిక్కు టిక్కు కర్ర పోటేసుకుని తిరగట్లా, ఒకప్పుడు ఇలా ఉన్నవాడు ఇలా అయిపోవడంలో ఎన్ని మార్పులు, అదే మాయ. అంటే ఉన్నది ఉన్నట్లుగా లేకుండా అనుక్షణం మార్పు పొందడం కూడా మహామాయ. ఈ మాయకు అతీతుడు ఎవరు అంటే నువ్వు తప్ప ఎవరూ కాదు. అందువల్ల మాయాతీతుడవైన నీకు నమస్కారం. ఇది తత్వజ్ఞానం అంటే. దీనిని ఆయన ప్రార్థనలో పెట్టాడట ఆ పిల్లలిద్దరు. భగవంతుడు ఇలా ప్రార్థించారు, నువ్వు పరమేశ్వరుడివి, మొత్తం ఈ చరాచర జగత్తంతటికీ మూల కారణమేదో దానిని పరమము అంటారు. ఈ సృష్టి ఎవరి వల్ల వస్తుందో, ఎవడు దీనిని పోషిస్తున్నాడో, ఎవడు దీనిని నాశనం చేస్తున్నాడో, ఆ శక్తిని పరమము అంటారు. ఆ పరమశక్తిని తన అదుపులో పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. ఈ శక్తి అంతా తన చేతిలో పెట్టుకున్నాడు ఆయన, ఆయన పరమేశ్వరుడు. బ్రహ్మజ్ఞానం అంటే ఆయనది. ఏ వ్యక్తి ఎలా నడుచుకోవాలి, ఏ పని చేస్తే ఆనందం కలుగుతుంది, ఏం చేస్తే దుఃఖం కలుగుతుంది, ఆ విషయం తెలియడమే బ్రహ్మజ్ఞానం. అటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు గనక ఆయన పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మవి నీకు నమస్కారం. మేమందరం ఇండివిజువల్ అంటే వ్యక్తులం. ఈ వ్యక్తులలో ఉండే ఆత్మలన్నీ కలిసిపోతే అదే పరమాత్మ. అటువంటి పరమాత్మ విలువు, ఆ పరమాత్మవైన నీకు నమస్కారం. నమస్తే సుసూక్ష్మాయ మహాదేవాయతే నమః. నమః శివాయ శుద్ధాయ నమస్తే పరమేష్ఠినే. పరమ సూక్ష్మ స్వరూపుడు ఆయన. ఎంత సూక్ష్మం, ఒట్టు గింజ ఎంత ఉంటుంది, ఆ గింజ ముళ్ళు ఇంకా చిన్నది, ఆ ముళ్ళు మధ్యలో ఉండేటటువంటి కాంతి ఎంత ఉంటట్టు ఆయన అంటే దాన్ని ఎవడు ఊహించలేడు. అనాలి గనక దానిని అణువు అన్నాం. అణుస్వరూపుడు, పరమ సూక్ష్మ స్వరూపుడు, అటువంటి నీకు నమస్కారం. మహాదేవుడిని, ఈ దేవాది దేవతలందరూ నీలోనే కలిసిపోతారు, వారందరికీ వరాలు ఇస్తావు గనక నీవు మహాదేవుడి, అటువంటి నీకు నమస్కారం. పరమశివ నీకు నమస్కారం. శివస్వరూపం అంటే మంగళం, శుభం, అటువంటి శుభప్రదాతమైన నీకు దండం. నీలో ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉండవు. పక్కవాడు వగబెడితే ఏడుస్తాడా భగవంతుడు? ఏడవాడు. మనవాడ పక్కవాడికి రూపాయి వచ్చిందంటే వీడికి లోపలికి ఏడుపు ఏడుపు. అదిగో ఆయనకి గజం వచ్చేసింది, నాకు అరగజం కూడా రాలేదని ఏడుపు. ఈ లోకంలో సహజం అది. ఇదిగో ఇది ఈ రకమైన పక్కవాడు బాగుపడితే ఏడవటం, దుఃఖించటం అజ్ఞానుల లక్షణం. అది లేనివాడు శుద్ధ స్వరూపుడు ఆయన. ఈ జీవులంతా తన స్వరూపమే కనుక వీళ్ళ అభివృద్ధినే కోరుతాడు. పరమేష్ఠివి, సృష్టికి మూలకారకుడివి, అటువంటి నీకు నమస్కారం. నీవి చరాచర జగత్తంతా లీలగా హేళగా సృష్టించావు. నీవే చిట్ట చివరి గతి, ఎవరైనా మళ్ళీ చివరికి నిన్నే పొందాలి. ఓ పురుషోత్తమ, అందరి ప్రాణులకి నువ్వే తండ్రివి తల్లివి. త్వం పిత సర్వభూతానాం త్వం మాత పురుషోత్తమ. తల్లి తండ్రి నువ్వేనయ్యా పురుషోత్తమ. నీవు అక్షరుడివి, త్వం అక్షరం పరం ధామ చిన్మాత్రం వ్యోమ నిష్కళం సర్వస్యాధారం అవ్యక్తం అనంతం తమసః పరం. నీవు అక్షరుడి అంటే నాశనం లేని వాడివి. నీ లోకం పరమధామం, చిట్ట చివరికి ఎవడన్నా వెళ్ళవలసిన గొప్ప లోకం అది, గొప్ప నిలయం. చిన్మాత్రుడు నువ్వు. ఈ సృష్టి అంతా సత్తు చిత్తు ఆనందం, ఈ మూడింటితో నిండి ఉన్నది. పరమాత్మ కేవలం సత్యం, ఆయనే మన హృదయం, ఆయనే ఆనందం. ఈ మూడు మాత్రలు నీలో ఉన్నాయి. నీవు ఆకాశానికి నిష్కళుడువులు, అందరికీ ఆధారభూతుడివి. ఎటువంటి రూపమో ఎవరికి సుస్పష్టంగా తెలియదు గనక అవ్యక్తం అన్నారు. ఒక వ్యక్తిని దొరకని వీడు ఇలా ఉంటాడని మరి కొంతకాలానికి ఐడియా వస్తుంది, ఆయన దగ్గర అలా లేదట, ఎప్పుడు ఎలా కనపడతాడో తెలియదు, అందువల్ల అవ్యక్తం అన్నారు. అనంతుడి విను, మొత్తం ఈ సృష్టి అంతా నిండి ఉన్న కారణం చేత నీకు అంతమేమిటి, అటువంటిది నమస్కారం. నిన్ను యోగేశ్వరేశ్వరులు జ్ఞానంతో భక్తి శ్రద్ధలతో ఆధారభూతుడం అని గుర్తించి లోకానికి పొందడానికి ప్రయత్నం చేస్తారు. యోగులు ఏం చేస్తారట, కేవలము జ్ఞాన రూపమైన దీపంతో చూస్తారు. పరమాత్మని చూడాలంటే ఒక దీపం పెట్టుకు చూడాలట. ఏమిటా దీపం? జ్ఞానం. జ్ఞానో జ్ఞానదీపేన కేవలం. జ్ఞానం అనే దీపంతో మాత్రమే నేను చూడగలరు, అజ్ఞానుడు నిన్ను దర్శించలేదు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.